ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులమైన మేము మీ ముందుకు సేంద్రియ వరి సాగు మెలకువలు గురించి చెప్పటానికి వచ్చేసాము. ఈ మధ్య కాలంలో వరిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా రసాయనిక ఎరువులు, పురుగులు, తెగుళ్ల మందుల వినియోగం తగ్గించి భావితరాలకు ఆరోగ్యమైన వాతావరణాన్ని, నేలను మరియు పంటను అందించడం ముఖ్య ఉద్దేశం. ఈ సేంద్రియ వరిని ఎలా పండించాలో రైతుల మధ్య సంభాషణ రూపంలో చెప్పటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాం. ప్రస్తుత సంభాషణ లింగాపురం అనే గ్రామానికి చెందిన ఎల్లయ్య, బుచ్చమ్మ, రాజమ్మ అనే రైతుల మధ్య జరుగుతుంది.
ఏందెల్లయ్యా దిగులుగా కూర్చున్నావు, అన్నం తిందూరా?
ఏం తినాలనే బుచ్చమ్మ, పోయినసారి పంట ఏం బాగా పండలేదు, మనం ఎట్లానే బతికేది? మన పిల్లల్ని ఎట్లా చదివిద్దామే?
దిగులు పడకయ్యా, ఆ రసాయనిక ఎరువులు వాడి వాడి భూమి సారం తగ్గిపోయింది. ఆ దేవుడు మనకు ఏదో ఒక మార్గం చూపిస్తాడులేవయ్యా.
ఏమోనే, ఏం చేయాలో తోచట్లేదు. అదిగో రాజమ్మ రానే వచ్చింది, మన బాధ చెప్పుకుందాం.
ఏమైందల్లయ్యా? ఏం బుచ్చమ్మ అట్లున్నారు? అంతా మంచేనా? ఈసారి ఏం పంట వేయాలనుకుంటున్నారు?
పోయిన ఏడు వరి పంట సరిగ్గా రాలేదు రాజమ్మ, మేమెట్లా బతకాలమ్మా ఇట్లయితే?
మీరే ఏదైనా ఉపాయం చూపండి రాజమ్మ.
సరే, మీరేం రంది పడకుర్రి, నేను పోయిన సంవత్సరం సేంద్రియ వరిని పండించి మంచి లాభం పొందాను.
ఎట్లమ్మా, మాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోరాదు?
చెప్తాను వినండి. నేను మన మండల వ్యవసాయ అధికారి సాయంతో రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులు ఉపయోగించి వరిలో ఎక్కువ లాభం పొందాను.
అవునా రాజమ్మ, గట్లెట్లా?
అవును బుచ్చమ్మ, మీరు కూడా ప్రయత్నించి చూడండి, మంచి లాభం వస్తుంది.
ఆ పద్ధతులన్నీ మాకు తెలియదు కదమ్మా, మీరే చెప్పరాదు?
నాకు కూడా వాటిపై అంత ఎక్కువ అవగాహన లేదు. మనమందరం కలిసి నాకు సాయం చేసిన ఏవో గారి దగ్గరికి వెళ్దాము, ఆమె మనకి చెప్తారు.
సరే పదండి పోదాం. అరే అప్పుడే పొద్దుగూకింది, రేపు పొద్దుగాలనే పోదాం రాజమ్మ.
సరే గట్లనే పోదాంలే.
మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి ఏవో గారి దగ్గరికి వెళ్లారు.
నమస్కారం మేడం, ఎట్లున్నారు? అంతా బాగేనా?
నమస్కారం. ఆ చెప్పు రాజమ్మ, అవును అడగడం మర్చిపోయాను, పోయినేడు సేంద్రియ పంట బాగా పండిందా?
ఆ మేడం, ఆ విషయం గురించే మాట్లాడనికొచ్చినాం.
అవునా, చెప్పండి, నా నుంచి చేతనైన సాయం నేను చేస్తాను.
వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళమ్మా, ఎల్లయ్య, బుచ్చమ్మలు. వీళ్లకు పోయినసారి పంట సరిగ్గా పండక నష్టాల పాలయ్యారు. మీ సలహా కోసం నేనే తీసుకొచ్చాను.
నమస్కారం మేడం.
నమస్కారం. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రైతులందరూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ ఆ రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దాని వల్లనే రైతులు పెట్టుబడులు బాగా పెరిగిపోయి ఎక్కువగా నష్టపోతున్నారు.
అవునమ్మా, ఇప్పుడు మా భూమి బీడు భూమిగా మారుతుంది, ఏం చేయాలనో మీరే చెప్పండి.
మీరేం దిగులు పడకండి, అంతా మంచే జరుగుతుంది. కిందటిసారి రాజమ్మ సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించి అధిక లాభాలను సాధించింది, మీరు కూడా అట్లనే చేయండి.
దానికి ఏం చేయాలనో చెప్పండి మేడం.
ముందుగా మీరు మీ భూమిని సారవంతం చేయాలి, దానికి మీరు అన్ని సిద్ధం చేసుకోండి.
సారవంతంగా మార్చాలంటే పొలానికి ఏమేం వేయాలి మేడం?
అట్లనే సేంద్రియ వరి పంట పండించడానికి ఏ నేలలు సరిపోతాయి మేడం?
సేంద్రియ వరి సాగుకు లోతైన నల్లరేగడి, మధ్యస్థ ఎర్రచల్క, ఇసుక బంకమట్టి లేదా బంకమట్టి నేలలు అనుకూలం. అయితే ఉదజని సూచిక తటస్థంగా ఉండాలి.
మేడం, మా తమ్ముడి పొలం చౌడుగా ఉంటుంది, సేంద్రియ వరి వేయవచ్చా?
సేంద్రియ వరి సాగుకు చౌడు, క్షార, ఆమ్ల భూములు పనికిరావెల్లయ్యా.
మరి మేం పండించే వరి రకాలు 150 రోజులకు కోతకు వస్తాయి, గివే వేసుకోవచ్చా మేడం?
లేదు లేదు రాజమ్మ, 150 రోజుల వరి రకాల కన్నా 130 నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చే రకాలు వేసుకుంటే మంచిది.
గట్లయితే మేడం, ఏమైనా మంచి రకాలుంటే చెప్పండి,
సాధారణంగా మీరు వేసుకునే రకాలతో పాటు సువాసన గల వరి రకాలైన సుగంధ సాంబా లేదా శోభిని రకాలు వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.
మరి నారుమడిని ఎట్లా తయారు చేయాలి మేడం?
నారుమడిని మీరు మామూలుగా ఎప్పటిలాగానే సిద్ధం చేసుకోండి. కాకపోతే నేల ఆరోగ్యం పెంచడానికి సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు వేయాలి.
వర్మీ కంపోస్టు ఎంత మోతాదులో వేసుకోవాలి?
2 గుంటలకు 200 కిలోలు సరిపోతుంది రాజమ్మ.
మరి పంటకు పురుగులు తెగుళ్లు రాకుండా ఉండడానికి ఏదైనా మందు కలపాలా వద్దా?
మీరు విత్తనాన్ని శుద్ధి చేయడానికి అజోస్పైరిల్లం లేదా సూడోమోనాస్ లేదా పాస్పోబాక్టీరియా 10 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి 16 నుంచి 24 గంటలు నానబెట్టి 24 నుంచి 36 గంటలు మండెకట్టి ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో చల్లండి.
ఒకవేళ ఈ పద్ధతిలో నాటాలంటే 8 కిలోల విత్తనం సరిపోతుంది?
సేంద్రియ పద్ధతిలో నాటడానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది బుచ్చమ్మ.
నీళ్లు ఏ పద్ధతిలో పారేయాలి మరి?
మీరు సాధారణంగా నారుమడికి ఎట్లా పెడతారో గట్లనే పెట్టండి రాజమ్మ.
పురుగులు ఏమైనా వస్తాయా మేడం? తర్వాత వస్తే ఏం మందు కొట్టాలి?
తొలిదశ పురుగుల నివారణకు 1500 ppm వేప సంబంధిత మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అంతేకాకుండా నారు ఎదుగుదలను బట్టి వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువును మరొకసారి అందించాలి.
ఇంకా ఏం చేయాలనో చెప్పండి మేడం. నారు పీకేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలనా?
నారు పీకడానికి వారం రోజుల ముందు నీళ్లు బాగా పెట్టి నారుమడిని తడపాలి.
పొలంను దమ్ము చేసేటప్పుడు ఏమైనా ప్రత్యేకంగా చేయాలా మేడం?
సాధారణ సాగు పద్ధతిలోనే ప్రధాన పొలాన్ని తయారు చేయాలి.
ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు ఇంకా ఏమైనా కలపాలా చెప్పండి మేడం.
నీటి పారుదల వసతి ఉంటే తప్పనిసరిగా పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలుగ, పిల్లి పెసర పూత దశలో కలియదున్నాలి. అందుబాటులో ఉంటే ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 2 టన్నుల ఎండుగడ్డిని కూడా కలిపి దున్నుకోవచ్చు. అలాగే వానపాముల ఎరువు సొంతంగా తయారు చేసుకునే రైతులు ఎకరాకు 0.8 టన్నుల చొప్పున వేసుకోవచ్చు.
ఈ పచ్చిరొట్ట ఎరువులను కలపడం వలన ఏం లాభాలుంటాయి మేడం?
ఎకరాకు సుమారు 60 కిలోల నత్రజని, 16 నుంచి 20 కిలోల భాస్వరం, 40 నుంచి 48 కిలోల పొటాష్ తో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలు వరి మొక్కలకు అందించవచ్చు బుచ్చమ్మ.
ఇంకా ఏమైనా చేయాలనా మేడం?
నాట్లు వేయడానికి ముందు అజోస్పైరిలం లేదా పాస్పోబాక్టీరియా ఎకరానికి 1.2 కిలోలు మరియు 10 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి వేయాలి. అలాగే అందుబాటులో ఉంటే జీవన ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు 4 కిలోలు లేదా అజొల్లా 400 కిలోలు నాటిన 10 రోజులకు వేయాలి.
ఈ విధంగా వేస్తే ఏంటి లాభం?
దీనివల్ల 12 నుంచి 16 కిలోల నత్రజని ఎరువును అందించవచ్చు.
మరి నాట్లు వేసేటప్పుడు సాధారణ పద్ధతిలోనే వేయాలనా మేడం?
సేంద్రియ వరి సాగు పద్ధతిలో అందించే పోషకాలను సద్వినియోగం చేసుకోవడానికి మరియు కలుపు నివారించుకోవడానికి వీలుగా సాధారణ రైతు పద్ధతిలో చిక్కునాటు వేయకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల వెడల్పు వరుసలలో నాటుకోవాలి.
మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం ఉండాలమ్మా?
మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉన్న సరిపోతుంది. నాటేటప్పుడు నారు కొసలను తుంచి నాటుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పు కాలిబాటలు తీయాలి.
మరి నారు కొసలను తుంచడం వల్ల ఏంటి లాభం మేడం?
నారు కొసలు తుంచడం వల్ల నాటిన తరువాత పంటపై వచ్చే ఆకుముడత పురుగుల నుంచి కాపాడుకోవచ్చు.
కలుపు ఎట్లా తీయాలి మేడం మరి?
కలుపు తీయడానికి నాటిన 15, 30 మరియు 45 రోజులకు కోనో వీడర్ లేదా పవర్ వీడర్ ను
వాడుకోవాలి.
పోషకాలు అందించడానికి ఏం వాడాలి మేడం?
మొక్కలకు మధ్య మధ్యలో ఎకరాకు 200 కిలోల వేప చెక్క లేదా కానుగ చెక్క మరియు వర్మీ కంపోస్టును 2 సార్లు అంటే నాటిన 25 మరియు 50 రోజులకు వాడుకోవచ్చు. దీని వలన కాండం తొలిచే పురుగు మరియు ఆకుముడత పురుగుల భారి నుండి తగ్గించవచ్చు.
మరి పురుగులు ఎట్లా నివారించాలి?
నాటిన పొలంలో తొలిదశ పురుగుల నివారణకు 1500 ppm వేప సంబంధిత మందును లీటర్ నీటికి 5 ml కలిపి నాటిన 20 మరియు 40 రోజులకు పిచికారీ చేయాలి.
మరి వరి పంటల్లో వచ్చే తెగుళ్లను ఎలా నివారించొచ్చు మేడం?
తెగుళ్లను నివారించడానికి సూడోమోనాస్ 10 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపి వేప చెక్క లేదా కానుగ చెక్క పట్టించాలి. లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ను లీటర్ నీటికి చొప్పున కలిపి దుబ్బు కట్టే దశ నుండి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
కాండం తొలిచే పురుగులు ఎట్లా మేడం? మళ్ళా
కాండం తొలిచే పురుగుల యొక్క నివారణకు ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎకరాకు 4 ట్రైకోగ్రామా కార్డుల చొప్పున నాటిన 25 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 5 సార్లు వదలాలి.
ఇదంతా సరే మేడం, మరి నీళ్లు ఎట్లా పారేయాలి?
నీటి యాజమాన్యం సాధారణ నాటు పద్ధతిలో లాగానే చేయాలి. కాకపోతే పొలాన్ని అడపాదడపా ఆరగట్టినట్లయితే సుడిదోమ ఉధృతిని తగ్గించవచ్చు. కీలక దశలైన అంకురం, పూత పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
ఈ వరి ఎప్పుడు వేయాలి? దీని తరువాత ఇంకా ఏమైనా పంటలు వేసుకోవచ్చా మేడం?
వర్షాకాలంలో సేంద్రియ వరి సాగు చేపట్టి తరువాతి పంట కాలంలో మినుము, పెసర లేదా వేరుశనగ లేదా కూరగాయలు, పచ్చిరొట్ట పైర్లు వంటి పంటల సరళిని ఎంచుకుంటే లాభదాయకం.
చాలా ధన్యవాదాలు మేడం గారు, మీరు మాకు ఎంతో సాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము, మీకు ఎంతో రుణపడి ఉన్నాము.
మేమే కాకుండా మా తోటి రైతు మిత్రులకు కూడా చెప్పి అందరూ ఈ పద్ధతిని పాటించేలా చేస్తాము. మరోసారి ధన్యవాదాలు మేడం గారు, మేం వెళ్ళొస్తామిగా.
సరే మంచిది, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకోండి, మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులోనే ఉంటాను.
సరే మేడం, వెళ్ళొస్తాం.
పదయ్యా, ఇంకా చాలా పండ్లున్నాయి, చేలుకు పోదాం, నేను సర్ది కడతా.
సరేనే, పోదాం పద.
విన్నారుగా రైతన్నలు, ఇది ఈనాటి కార్యక్రమం. సేంద్రియ వరి సాగు గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకో కార్యక్రమంతో వచ్చే వారం మీ ముందుకు వచ్చేస్తాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ సాగు చేసే రైతులకు పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం ద్వారా సేంద్రియ ధృవీకరణకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధానంలో సుమారు 50 ఎకరాల్లో రైతులు గ్రూపులుగా ఏర్పడి ముందుకొస్తే ప్రభుత్వం భాగస్వామ్యం ధృవీకరణ పద్ధతి ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు విలువను జోడించి అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం 20,000 సబ్సిడీని 3 సంవత్సరాలకు ప్రోత్సాహంగా అందిస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకుని మన రాష్ట్రాన్ని సేంద్రియ తెలంగాణగా మార్చాలని కోరుతున్నాము. సేంద్రియ వరి సాగు చేయండి, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఈరోజు చేను కబుర్లు అంశం తేనె. తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే తీయటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా 2 రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమిసంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. తేనెలో 14-18% వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండడంతో పులియడం, పాడవడం జరగదు. 18% కన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మజీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మక్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టక ముందు మనిషి తొలిసారిగా తీపిరుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారు చేసింది తేనెతోనే. ప్లేటో, అరిస్టాటిల్, డెమోక్రటిస్ లాంటి తత్వవేత్తలంతా తేనె వైశిష్టాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు.
తేనె చరిత్ర. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోను కానిది, బలవద్ధక ఆహారం కూడా ఇదేనేమో. స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయని, ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాట్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అది ఇళ్ల పెరడులో కూడా తయారవుతుంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనె పట్టులో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరికొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోనన్న భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈనాటిది కాదు, అనాది నుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివరిలోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు 10,000 సంవత్సరాల మొదలు 50,000 సంవత్సరాల ముందు నుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవిచూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8,000 సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్త్రజ్ఞుడు హ్యూబర్కు దక్కుతుంది. 200 సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడైనప్పటికీ భార్య సహాయకురాలి సాయంతో రాణి ఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనె పట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియచేశారు. సహజంగా తూర్పు పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఎసిస్ డోర్సలా, ఆపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరియా, డ్యూమెస్ బి లేదా స్ప్రింగ్లెస్ బి అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపా నుంచి దిగుమతి చేసుకున్న ఎపిస్ మెల్లిఫెరా విదేశీ జాతి. ప్రపంచ వ్యాప్తంగా కనిపించే తేనెటీగల రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించేవారు చాలా ఎత్తైన చెట్లకు నిచ్చెనలు కడతారు. పక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనె పట్టును కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనె పట్టు నుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయని దాదాపుగా 45 ఏళ్లగా ఇదే వృత్తిలో ఉండిన శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనె పట్టు నుంచి 15 నుండి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5 నుండి 10 కిలోలకు తగ్గిపోయిందంటారు ఆయన. మిగతా రకాల తేనెది అదే పరిస్థితి. 25 ఏళ్ల క్రితం తేనెకి గిరాకీదారులే ఉండేవారు కాదు. చాలా దూరం నుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చేవారు. పూల నుండి మకరందము. మకరందము పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తివ్యని ద్రవము. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. తేనెలో రకాలు. తేనె సంపూర్ణ పోషక పదార్థమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్న తర్వాత దానిని సేకరించిన తీరు, నిల్వ చేసేందుకు వాడిన విధానాల బట్టి పలు రకాలుగా విభజించారు. అడవి తేనె ఇది అత్యంత సహజమైనది. అడవిలో లభించే అన్ని రకాల పూల నుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గనక చాలా మంచిది. ఒకే పువ్వు తేనె ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచిలో ఉంటుంది. తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూల మొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు. మిశ్రమ తేనె మార్కెట్లో అధికంగా అమ్మే తేనె ఇదే. 4-5 రకాల తేనెలను భిన్న రుచులు రంగులు కలిగినవి కలిపేస్తారు. రంగును రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు. పుట్ట తేనె ఇది తేనె పట్టలను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనే అందించేది. దీనిని తాజా తేనెగా భావించాలి. నిల్వ తేనె తేనెను నిల్వ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. దానిలోని సూక్ష్మజీవులను తొలగించి దానిలోని ఎంజైమ్ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చేస్తారు. ఈ ప్రక్రియలో తేనెను వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. దానిని అధిగమించేందుకు నేడు అల్ట్రాసోనిక్ తేనెను తయారు చేస్తున్నారు. దీని వలన తేనె పులేకుండా ఉంటుంది. ఎండు తేనె ఇది మరో ప్రత్యేకమైనది. తేనెను ఘన రూపంలో తయారు చేస్తారు. ఇది చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. చేతికి అంటుకోదు. చెడు గుణాలు తేనె శుద్ధి చేయకుండా వాడకూడదు. దీనిలో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. తేనెలో గల బొటులీనియం ఎండోస్పోరస్ చిన్నపిల్లలకు హాని చేయను. 1 సంవత్సరంలోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్ అనేది విష పదార్థము. శరీరంకు మంచిది కాదు. వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్య భాగంలో గ్రంథుల ద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంథులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. కీటకాలు మకరందం కోసం పూల మీద వాలినప్పుడు కీటకాల శరీరానికి అంటిన పుప్పొడి సంపర్కం చెందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి. దాని వలన మొక్కలు నాశకారక కీటకాల నుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో చక్కెర పాలు ఎక్కువగా ఉంటాయి. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కనుక దీని ద్వారా తయారైన తేనె ఔషధ గుణం కలిగి ఉంటుంది. తేనె కల్తీ అవుతుంది. ప్రముఖ దేశీయ విదేశీయ బ్రాండ్లు ప్యూర్ హనీ అంటూ విక్రయిస్తున్న తేనెలో అధిక శాతంలో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ హెచ్చరిస్తుంది. కొన్ని భారతదేశపు బ్రాండ్లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా 2-4 వరకు యాంటీబయాటిక్స్ ఉన్నాయని సిఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నారని సిఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకు 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సిఎస్ఈ వాటిలో 6 రకాల యాంటీబయాటిక్స్ వాడినట్లు గుర్తించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయాటిక్స్ ను వీలైనంత వరకు నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం. ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమీ ఉండవు. తేనె వాడకూడని సందర్భాలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణవీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడి చేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతో కలుపకూడదు. తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు. తేనెను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్ లో ఉంచితే పంచదార స్ఫటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడి చేస్తే తేనె స్ఫటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది. తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు. తేనెటీగల రకాలు: తేనెలో 4 రకాలున్నాయి. పట్టుతేనె, పుట్టతేనె, కర్రతేనె, తొర్రతేనె. పట్టుతేనె ఈగలు పెద్దవిగా ఉండి సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్లపై కప్పులకు తెరలు నిర్మించుకుంటాయి. పుట్టతేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోనూ, చీమల పుట్టల్లోనూ నిర్మించుకుంటాయి. కర్రతేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్రతేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టుతేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన 3 రకాల తేనెలు తీపిగా ఉంటాయి. తేనె రకాల్లో పుట్టతేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు. తేనె గుణాలు: అనేక రకాల చక్కెర పదార్థాల మిశ్రమమే తేనె. ఇందులో 38% ఫ్రక్టోజ్, 31% గ్లూకోజ్, 1% సుక్రోజ్, 17% నీరు, 9% ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17% బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందని చూస్తే, కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనె పట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిలోని కొన్ని ఎంజైమ్లు అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనె పట్టులోకి చేరుతాయి. అవి అక్కడ అనేక సార్లు రెక్కలార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలు, థైమైన్, రైబోఫ్లేవిన్, ఫైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ లాంటి విటమిన్లు, పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టి తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెలో రంగులు, రకాలు ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు, కాఫీ, నలుపు, ఇలా భిన్న వర్ణాలతో పాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచిని, సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి అన్ని మధుకీటకాలు సేకరించే పూల జాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసనని, రుచిని కలిగి ఉంటుంది. చాలా మంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తుల్లో తేనె వాడటం వల్ల రుచిగా ఉండటంతో పాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనె పట్టు నుంచి తీసిన జుంట తేనెలో ఎంజైమ్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. తేనె యొక్క ఉపయోగాలు: కాలిన గాయాలకి, చర్మ క్యాన్సర్లకి, పుండ్లకి, తేనె పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ గా చక్కగా పనిచేస్తుంది. చెడు వాసనలి, వాపుని, మచ్చల్ని కూడా మటుమాయం చేస్తుంది. ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే, స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగ రేణువుల వల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న మొక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి. కాబట్టి ఆ పరాగ రేణువులు మీ శరీరంలో చేరి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట. ఊబకాయలు పరగడుపున 2 టీ స్పూన్ల నిమ్మరసంలో 1/2 చెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో ఔషధ గుణాలున్న నూనెలు, ఫ్లావనాయిడ్లు, టెర్ఫీన్లు, పాలిఫినాల్లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, హృదయ రోగాల్ని అడ్డుకుంటాయి. పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు. అమృత ప్రాయమైన మధువులో రవ్వంత విషము ఉంటుంది. మకరందంలో సహజంగా ఉండే బాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్ ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్ స్క్లిరోసిస్ కు మంచి మందు. ఇదే విషం 7 లోపు పసిపిల్లలకు హానికరం. అజీర్తికి, విరేచనాలకి తేనె దివ్యమైన మందు. తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్ల రసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది, అలసట రాదు. రోజు ఉదయాన్నే 1 స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనె వేడినీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. తేనెను వేడినీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు. సౌందర్య పోషణకు తేనె. జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది, కాబట్టి పొరపాటును కూడా రాయవద్దు అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక. ఇది ఎంత మాత్రం నిజం కాదు. తేనె వల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది. చర్మంలోని తేమ గుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది. పొడి జుట్టుకి తేనె మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. తేనె లిప్ బామ్ కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది. పాలు తేనెల మిశ్రమాన్ని లేదా శనగపిండిలో తెల్లసొన తేనె కలిపి చర్మానికి ముఖానికి పట్టిస్తే కాంతివంతంగా మెరుస్తాయి. మొటిమలు ఉన్న చోట తేనె రాసి 1 అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, 100 గ్రాముల ఉసిరిలో ఎన్ని కిలో కేలరీల శక్తి ఉంటుంది? ఏ 44 కిలోకేలరీలు, బి 184 కిలోకేలరీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 44 కిలోకేలరీలు. గత వారం 2వ ప్రశ్న, ఉసిరిలోని ఏ ఆమ్లం వలన కామెర్ల వ్యాధి తగ్గుతుంది? ఏ లినోయిక్ ఆమ్లం, బి టానిక్ ఆమ్లం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ లినోయిక్ ఆమ్లం. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఓంకార్, హైదరాబాద్, శైలజ. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ, హైదరాబాద్. వీరందరికీ మా చేనుకవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, తేనెలో ఎంత శాతం వరకు తేమ ఉంటుంది? ఏ 23-26%, బి 14-18%. ప్రశ్న మరొకసారి, తేనెలో ఎంత శాతం వరకు తేమ ఉంటుంది? ఏ 23-26%, బి 14-18%. ఈ వారం 2వ ప్రశ్న, ఉదయాన్నే తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే ఏమి జరుగుతుంది? ఏ బరువు పెరుగుతారు, బి బరువు తగ్గుతారు. ప్రశ్న మరొకసారి, ఉదయాన్నే తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే ఏమి జరుగుతుంది? ఏ బరువు పెరుగుతారు, బి బరువు తగ్గుతారు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్ కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.